My Media, the voice of India. My Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జీ వనెల గారి చిత్రం ఫలారి విచిత్రం కార్యక్రమం May 12, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listener's discretion is advised.
Mind Media శ్రోతలకి శుభస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇవాళ శనివారం కాబట్టి మనము హాస్యము, సంగీతము, సాహిత్యము, చరిత్ర ఇలాంటివే చెప్పుకుంటూ ఉంటాం. ఇందులో భాగంగా ఆల్మోస్ట్ ఒక 3-4 వీక్స్ నుంచి మనము విక్రమార్క కథలు చెప్పుకుంటున్నాం కదా. అందులో విక్రమార్కుడు తను అసలు ఎలాంటి రాజు, తర్వాత ఎలాంటి మంచి అన్ని శాస్త్రాల్లోనూ ప్రావీణ్యం సంపాదించిన వాడు, 64 కళల్లోనూ నిష్ణాతుడు, ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి స్వర్ణ సింహాసనాన్ని తెచ్చుకున్నవాడు, ఇలా అన్ని విషయాలు మాట్లాడేసుకున్నాం కదా. అసలు సమ్మర్ హాలిడేస్లో మనము ఈ చందమామ కథలు లేకపోతే విక్రమార్కుడు కానీ పంచతంత్రం కానీ ఇవన్నీ చెప్పుకుంటోంది ఎందుకు? పిల్లలు అన్నది ఒక వంక మాత్రమే, మనం కూడా కాసేపు పిల్లలు అయిపోవచ్చు అనే ఒక ఉద్దేశంతో. అందుకే మరి విక్రమార్కుడు గురించి బాగానే చెప్పుకున్నాం కానీ భేదాళుడు గురించి కూడా చెప్పుకోవాలి కదా. ఎందుకు అసలు ఆ చెట్టెక్కాడు, ఎందుకు ఇలా విక్రమార్కుడిని వేధిస్తున్నాడు అనే విషయం కూడా మనం ఇవాళ చెప్పుకుందాం. ఒకసారి ఏమైందంటే, పార్వతీదేవికి ఏమి తోచల కైలాసంలో తోచక, సరే ఇద్దరు అలాగ కూర్చొని ఉన్నారు, ఏదైనా ఒక కథ చెప్పొచ్చు కదా నాకు అని శివుడిని ప్రతిమలాలింది. సరే అయితే ఆలోచించుకోవాలి కదా, ఇంత సడన్గా అడిగితే కథలు ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పి శివుడు అన్నాడు. అదే కనుక వాళ్ళ మోడర్న్ డే ఎవరన్నా కపుల్స్ అనుకోండి, ఒక కథ ఏం కర్మ, ఆఫీస్ నుంచి లేటుగా ఎందుకు వచ్చావంటే 15 కథలు చెప్పచ్చు, రోజుకు ఒక కథ వచ్చేస్తుంది. అలాగే ఆన్ ద వే అని చెప్పి ఇంకా రాలేదేంటి అని అంటే కూడా మనకి ప్రతి ఒక్క సిచ్యువేషన్కి ఒక్కొక్క కథ చెప్పేసేయచ్చు అల్లేసుకుని. పాపం శివుడు కదా, ఆల్రెడీ అర్ధభాగం ఇచ్చాడు, ఒకవేళ ఏదైనా తప్పు చెప్పినా ఆవిడకి తెలిసిపోతుంది, అందులో సగం ఆవిడే కాబట్టి. సో అందుకని బాగా ఆలోచించుకొని చెప్తాలే అని చెప్పి అలాగ చేస్తూ ఉండగా మొత్తానికి సడన్గా ఒక థాట్ వచ్చింది, ఏ కరెక్టే కరెక్టే గుర్తొచ్చింది అని చెప్పి వరుసగా కథలన్నీ చెప్తూ పోయారు. ఇంకా అలా తెల్లవార్లు చెప్పిన కథ చెప్పకుండా చెప్పుకుంటూనే ఉన్నారు. మనకిక్కడ మామూలు కపుల్స్లో చూసుకుంటే ఓ గంట సేపు కబుర్లు చెప్పడానికే టాపిక్ ఏదన్నా ఇస్తే మాట్లాడతానంటారు, అదేదో డిబేట్ కాంపిటీషన్ లాగా. పాపం శివుడు కదా, వాళ్ళ ఆవిడంటే ఆయనకి వల్లమాలిన ప్రేమ కాబట్టి అర్జెంటుగా నాకు నిద్ర వస్తుంది, తలకాయ నొప్పిగా ఉంది, నేను అలసిపోయి వచ్చాను ఇలాంటివేం చెప్పకుండా లయకారకుడైనా సరే భార్యకి ఇంపార్టెన్స్ ఇచ్చి తెల్లవార్లు కబుర్లు చెప్తూనే ఉన్నాడు, కథలు చెప్పాడు. అదే సమయానికి శివుడు దర్శనం చేసుకోవడానికి ఒక బ్రాహ్మడు కైలాసానికి వచ్చి ద్వారం బయట నిలబడి ఆ కథలన్నీ విన్నాడు. పాపం ఏం చేస్తాడు, శివుడు చెప్తున్న ఆ కథలు అంత అద్భుతంగా ఉన్నాయి. అసలు మామూలుగా ఎవరైనా సరే ఒక కథ చెప్తున్నప్పుడు కొద్దిసేపటికైనా సరే మనకి అబ్బా ఇంకెంతసేపు చెప్తాడు, లేకపోతే ఈ కథ అయిపోగానే ఇంకో కథ చెప్తాడు, అబ్బా అప్పుడైనా చాలా ఇంకా ఇవాళకి కజాలు ఇంకా రేపు చెప్పుకుందాం అని ఇలా అంటాం. ఆయన చెప్పిన కథలు విపరీతమైన ఇంట్రెస్టింగ్గా ఉండేసరికి లోపలికి వెళ్ళడం కూడా మర్చిపోయి అక్కడ నిలబడి వింటూ ఉన్నాడు. తెల్లారింది, ఇంకా భూలోకానికి వచ్చేసి భార్యను కూర్చోబెట్టి కైలాసంలో తను విన్న కథలన్నీ, శివుడు పార్వతికి చెప్పిన కథలన్నీ కూడాను భార్యకి చెప్పాడు. ఆ భార్య పక్కింటి ఆవిడకి చెప్పింది. మరి అంతే కదా, ఒకసారి మామూలుగానే సామెతే ఉంది ఆడవాళ్ళ నోట్లో నువ్వు గింజ తాగదని, అది నిజమో అబద్ధమో అది జనరలైజ్ చేశారు, అందరు అలా ఉంటారని కాదు, బట్ ఆవిడకి ఆ కథలు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి ఓకే అని చెప్పి వాళ్ళ పక్కింటి ఆవిడకి చెప్పింది. అలా 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 ఆ నోట ఈ నోట కథలన్నీ భూలోకంలో ప్రచారం అయిపోయి మళ్ళీ అవే కథలు కైలాసం దగ్గరికి, అంటే పార్వతీదేవి దగ్గరికి చేరినాయి. ఎలా ఉన్నాడుగా నారదుడు, అదన్నమాట. ఇంకేముంది, ఆవిడకి అసలు విపరీతమైన కోపం వచ్చింది. ఏంటి, నేను కథలు అడిగితే ఎక్స్క్లూజివ్గా నీకోసమే చెప్తున్నానని చెప్పి నువ్వేమో భూలోకంలో ఆల్రెడీ ప్రచారంలో ఉన్న కథలన్నీ తీసుకొచ్చి నాకు చెప్తున్నావా అని చెప్పి భర్త మీద విరుచుకుపడింది. అప్పుడు శివుడికి ఒకసారి కన్ఫ్యూజన్ వచ్చింది, ఇదేంటబ్బా నేను ఏదో చాలా కొత్త కథలు అసలు నేను కనిపెట్టి చెప్పాను అనుకుంటే ఇదేంటి ఇలాంటి అపవాదం వచ్చి పడింది అని చెప్పి, ఇవన్నీ జనానికి ఎలా తెలిసినయ్యా అని చెప్పి తన దివ్య దృష్టితో చూస్తే అసలు విషయం తెలిసింది, ఓ బ్రాహ్మడు వచ్చి విన్నాడు అని. సరే అని చెప్పి ఆ నేరస్తుడైన బ్రాహ్మణ్ణి పిలిపించి, నేను నా భార్యకి రహస్యంగా చెప్పిన కథలు ఇట్లా నువ్వు కాపీ పేస్ట్ చేసేసి ఏమో పైరసీ కాపీలన్నీ నువ్వు ఇలా పంచేయడం ఏమైనా బాగుందా, ఇదిగో నీకు ఇప్పుడే శాపం పెడుతున్నాను, పోయి పిశాచానివై చెట్టు మీద వేలాడుతూ ఉండు అని గట్టిగా శాపం పెట్టేశారు. ఇహ అప్పుడు ఆ బ్రాహ్మడు లభోదివ్వమని ఏడ్చేసి, ఇలా కాదు నన్ను క్షమించాయి అని చెప్పి అనేసరికి పాపం భోళాశంకరుడు కదా, తొందరగా కరుణతోటి ఏడుపు విన్న శివుడు జాలిపడి, అయితే సరే చాలా ఏళ్ల తర్వాత భూమి మీద విక్రమార్కుడు అని ఒక రాజు పుడతాడు, అతని వల్ల నీకు శాప విమోచనం కలుగుతుంది, అప్పటిదాకా ఆ పిశాచానివై నువ్వు అక్కడే ఉండు అని చెప్పేసరికి అప్పటి నుంచి బేతాళుడు అనే పేరుతోటి ఆ బ్రాహ్మడు విక్రమార్కుడు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఆ చెట్టు మీదే శవన్లాగా వేలాడుతూ ఉన్నాడు. సో మరి బేతాళుడి కథ అయిపోయింది, విక్రమార్కుడు గురించి ఆల్రెడీ మనం 3 వారాల నుంచి చెప్పుకుంటూనే ఉన్నాము. మరి ఇక అసలు విషయంలోకి వద్దాం. ఏంటది అంటే, అసలు ఈ బేతాళుడి దగ్గరికి విక్రమార్కుడు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అని కదా, అదేగా అసలు. సో ఒకనాడు విక్రమాదిత్యుడు ఇలాగే ఉజ్జయిని రాజధానిగా రాజ్యం ఏలుతూ ఉండగా శాంతిశీలుడు అనే ఒక సన్యాసి ఈ విక్రమార్కుడి సభకి వస్తాడు. మామూలుగా ఎవరైనా సరే పెద్దల దగ్గరికి కానీ చంటి పిల్లల దగ్గరికి కానీ వెళ్ళేటప్పుడు ఉత్త చేతులతో వెళ్ళకూడదు అని ఒక నియమం ఉంది. పండో ఫలమో తృణమో పణమో ఏదో ఒకటి తీసుకెళ్ళాలి, స్వీటో. మనం కూడా అందుకే చూడండి, ఎవరింటికైనా వెళుతున్నప్పుడు ఏదైనా ఫ్రూట్స్, అంటే ఒంట్లో బాగాలేకపోతే ఫ్రూట్స్ తీసుకెళ్తాం, చిన్న పిల్లలైతే కనుక చాక్లెట్లు పట్టుకెళ్తాం, లేకపోతే ఏదైనా కొంచెం మంచి ఒక వస్తువో ఏదో ఒకటి తీసుకెళ్తాం. ఎవరైనా ఇంటికి వచ్చినా కూడా మనం అందుకే బట్టలు అవి పెడుతూ ఉంటాం. అయితే అలాగే ఆ విక్రమార్కుడి ఆస్థానానికి ఒక సన్యాసి ఒక దానిమ పండు రాజు చేతిలో తీసుకొచ్చి పెడతాడు. రాజు ఆ పండుని పక్కనే ఉన్న భటుడి చేతిలో పెట్టేస్తాడు. సరే, కొద్దిసేపటికి ఆ సన్యాసి వెళ్ళిపోతాడు. అలాగే ఇంకో రోజు కూడా వస్తాడు, ఇంకో దానిమ పండు చేతిలో పెట్టడం, రాజు భటుడి చేతికి అందించడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా ఆ సన్యాసి రోజు వచ్చి ఆ పళ్ళు ఇస్తూనే ఉన్నాడు, ఆ భటులు వాటిని భద్రపరుస్తూనే ఉన్నారు. చివరాఖరి రోజున సన్యాసి ఇచ్చిన పండుని రాజు పక్కనే ఉన్న కొడుకు చేతిలో పెడతాడు. ఎక్కడి నుంచో ఒక కోతి దూసుకుంటూ వచ్చి ఆ పండుని ఆ రాకుమారుడి చేతిలో నుంచి లాక్కుని కొరుకుతుంది. అట్లా కొరికిన దానిమ్మలో నుంచి జలజల జలమని రత్నాలు రాలుతాయి. ఆశ్చర్యంతో రాజు అంతకుముందు ఇచ్చిన పళ్ళని సభలోకి తెప్పించి విప్పదీసి చూస్తే అన్నిట్లోనూ అలాగే కుప్పలు తెప్పలుగా రత్నాలు ఉంటాయి. నెక్స్ట్ రోజు ఆ సన్యాసి తిరిగి రాజసభకు వచ్చినప్పుడు రాజు, మీరెవరు, రోజు నాకు ఇన్ని రత్నాలు ఇచ్చి తిరిగి నా నుంచి ఏమి కోరుకుంటున్నారు, ఎందుకంటే ఎవరైనా సరే ఏమీ ఆశించకుండా ఎవ్వరూ ఏది చెయ్యరు, మీరు నాకు ప్రతిరోజు ఇంత పెద్ద దానిమ్మ పండులో రత్నాలు నింపి ఇస్తున్నారంటే ఖచ్చితంగా మీకు ఏదో కావాలి, అది ఏంటి అనేది నాకు తెలియట్లేదు, మీరు అడగట్లేదు అని క్వశ్చన్ వేస్తాడు. అప్పుడు ఆ సన్యాసి మాట్లాడతాడు, ఏమని, ఈ చిన్న విరామం తర్వాత నేను చెప్తాను.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
Thank you. మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
అచ్యుతానంద జో జో ముకుంద రావే పరమానంద రామ గోవింద జో అచ్యుతానంద జో జో ముకుంద రావే పర
ఏ చోట ఉన్నా భారతదేశ ఔన్నత్యాన్ని కొనియాడుతూ సృజనాత్మక సాహిత్యాన్ని, అనువాదాలు, సంగీతం, సినిమా, భక్తి, సైన్స్, హెల్త్, క్రీడలు, ముఖ్యమైన సమాచారాలపై చర్చలు, ముఖాముఖి ఇంటర్వ్యూలు, మంచి సంగతులు, ఇలా ఎన్నో విషయాలను మీకు అందిస్తూ మీ అనుదిన జీవితాల్లో బంధమయ్యే మా స్వరం స్వరమాలిక. స్వరమాలిక కార్యక్రమాలు మీరు వింటున్నారు ప్రతి శుక్ర శనివారాలు మధ్యాహ్నం 2:30 నుండి 3:30 వరకు. భారత కాలమాన ప్రకారం స్వరమాలిక కార్యక్రమాలను మీకందిస్తున్నది మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, భారతీయ స్వరం. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ శ్రీ సత్య గౌతమి. వింటూ ఉండండి స్వరమాలిక, ఎల్లప్పుడూ క్రొత్త విషయాలతో. అమెరికా నుండి భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రం వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రం ఆల్బనీ న్యూయార్క్, and VB Venkat Bhamidipati from Washington DC. Stay tuned all the time to Mind Media, and guruvaram nadu matram marchipokandi Techie Talk.
1 minute music bite from band Indo Soul by Kartik Iyer.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల. చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి సో మొత్తానికి ఎవరు నువ్వు, ఎందుకు ఇలాగ ప్రతిరోజు వచ్చి నాకు రత్నాలు ఇస్తున్నావని విక్రమార్కుడు అడిగితే, అప్పుడు ఆ సన్యాసి అంటున్నాడు, మీరు చాలా తెలివైన వాళ్ళు, అందుకనే నేను రోజు ఇలా రత్నాలు ఇస్తుంటే మీకు అప్పుడు తెలియకపోయినా ఇదిగో ప్రతిదానికి ఒక దైవ సంకల్పం అనేది ఉంటుంది, అందుకే ఇవాళ ఈ రత్నాల రూ ఇలా బయటపడేసరికి మీరు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి రోజు రత్నాలు ఎందుకు ఇస్తున్నాను, ఖచ్చితంగా ఏదో ప్రతిఫలం ఆశించి అని మీకు అర్థమైంది కాబట్టి మీరు నన్ను క్వశ్చన్ చేశారు, నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే అర్థం చేసుకోగలిగే ప్రభు ఉన్నప్పుడే ఏ పాలనైనా బాగుంటుంది, మీరు నా బాధను అర్థం చేసుకున్నారు కాబట్టి ఇంకా నేను నా ప్రాబ్లం ఏంటో నేను చెప్తాను అన్నాడు. అంతే కదండి, ఎవరైనా సరే ప్రభువులు వాళ్ళ బాధను అర్థం చేసుకుంటున్నారు అని తెలిస్తే ఆ ప్రజలు చాలా హ్యాపీగా ఉంటారు, అది సన్యాసులైనా మామూలు జనాలైనా కూడాను. అందుకని అప్పుడు ఆ విషయం ఏంటనే చెప్తున్నాడు, నేను ఒక యాగం చేద్దామని అనుకుంటున్నాను, అది ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగేలా చూసే బాధ్యత నీదే రాజా అని అంటాడు. అది కూడా అక్కడ ఒక క్లాజ్ ఏంటంటే, ఎటువంటి సైన్యాన్ని ఉపయోగించకుండా కేవలం నువ్వు ఒక్కడివే రావాలి, నా యాగాన్ని నువ్వే కాపాడాలి అని ఒక షరతుని విధిస్తాడు. ఇలాంటి ఒక నియమం పెట్టి మరి నువ్వు ఓకేనా నీకు వస్తావా అని అడిగేసరికి ఆ సన్యాసి ఆజ్ఞాపించినట్టే ద్వాదశి రోజు అర్ధరాత్రి విక్రమార్కుడు యాగం చేయబోతున్న శ్మశానానికి చేరుకున్నాడు. రాజును చూసి సంతోషించిన సన్యాసి శ్మశానంలో దూరంగా ఉన్న ఒక చెట్టును చూపించి, అదిగో అక్కడ ఒక చెట్టు కనపడుతుంది కదా, ఆ చెట్టు మీద ఒక శవం ఉంటుంది, అది తీసుకునిరా, ఆ శవంలో ఒక పిశాచి ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క మాట కూడా మాట్లాడకూడదు అని ఒక నియమం పెట్టి ఆజ్ఞాపిస్తాడు. విక్రమార్కుడు సన్యాసి చెప్పిన చెట్టు దగ్గరికి వెళ్ళి పైన తలకిందులుగా వేలాడుతున్న శవాన్ని చూస్తాడు. చెట్టెక్కి ఆ శవాన్ని దించి భుజాన వేసుకుంటాడు. కానీ వెంటనే ఆ శవం మళ్ళీ పైకి వెళ్ళిపోయి చెట్టు మీద మళ్ళీ యథాస్థానంలోకి వెళ్ళిపోతుంది. రాజు మళ్ళీ మళ్ళీ వెళ్ళడం, చెట్టెక్కడం, దాన్ని దించడం, శవాన్ని దించడం, అది మళ్ళీ పైకి ఎగిరి వెళ్ళిపోవడం, అన్నీ జరుగుతూనే ఉంటాయి కంటిన్యూస్గా. ఇన్నిసార్లు జరుగుతున్న విక్రమార్కుడు ఎప్పుడూ అసలు విసుగు అనేది లేకుండా మళ్ళీ ట్రై చేస్తూనే ఉన్నాడు. చివరికి, ఎవరు నువ్వు, నీ పేరేంటి, నన్ను ఎందుకు ఇట్లా ఊరికనే ప్రతిసారి అసలు ఏ కారణం లేకుండా చెట్టెక్కి నన్ను నీ భుజాన్ని వేసుకుని మోసుకెళ్తున్నావు ఎందుకు అని శవన్లో ఉన్న భేతాళుడు రాజును ప్రశ్నిస్తాడు. రాజు చెప్పిన సమాధానం విని తనకి శాప విమోచనం జరిగే టైం దగ్గర పడింది, శివుడు చెప్పిన విక్రమార్కుడు ఇతనే అని గ్రహించి, ఈసారి పైకి ఎగిరిపోకుండా రాజా నీ ప్రయత్నం బాగుంది, నువ్వు కోరినట్టే నేను కూడా నీతో వస్తాను, కానీ దారి పొడుగున నువ్వు నన్ను మోసుకుని వెళుతున్నావు కదా, మామూలుగానే ఏదైనా బరువు మోస్తుంటే ఒక్కళ్ళు వెళుతుంటే బోర్ కొడుతుంది, అందులోనూ శవం, చచ్చిన శవం చాలా భయంకరమైన, అసలు చచ్చిన శవం ఏంటి, బ్రతుకున్న శవం ఉండదు కదా, కరెక్టే పద ప్రయోగం తప్పు, శవము ఇంకా భీభత్సమైన బరువు ఉంటుంది, మరి ఆ బరువుని నువ్వు ఒక్కడివి ఇలా అర్ధరాత్రి పూట శ్మశానంలో మోసుకొని తీసుకెళ్తున్నావే, కాబట్టి అట్లా నీకు ఆ అర్ధరాత్రి పూట నువ్వేమో ఒక్కడివి అలా వెళుతూ బోరుగా ఉంటుంది కదా ఎవరికైనా, నేను నీకు టైం పాస్ అయ్యే విధంగా కొన్ని కథలు చెప్తాను, నేను చెప్పిన కథ నువ్వు పూర్తిగా విను, చివరిన ఒక క్వశ్చన్ వేస్తాను, సమాధానం తెలిసి నువ్వు చెప్పకపోయినా లేకపోతే తప్పు సమాధానం చెప్పినా నీ తల 1000 ముక్కలు అవుతుంది, కరెక్ట్ సమాధానం చెప్తే నేను మళ్ళీ చెట్టు పైకి వెళ్ళిపోతాను అంటాడు. తప్పనిసరి రాజు ఆ నియమానికి ఒప్పుకుంటాడు. ఎందుకు తప్పనిసరి అంటే, ఖచ్చితంగా ఇప్పుడు ఆ సన్యాసికి మాట ఇచ్చారు కాబట్టి తనేమో ఈ కాపాడాల్సిన బాధ్యత ఉన్నది యాగాన్ని, మరి యాగాన్ని కాపాడాలి అంటే ఇదిగో ఈ పిశాచిని తీసుకురావాలని చెప్పారు, మరి ఈ శవమేమో ఇలాంటి కండిషన్ పెట్టింది, ఇన్ని లింకులు ఉన్నా కూడా అసలే పరాక్రమవంతుడు, ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గుతాడు రాజు, అందుకని సరే ఓకే అని చెప్పి ఒప్పుకుంటాడు. ఆ విధంగా మొత్తానికి విక్రమార్కుడు భేతాళుల కథల్ని మనము ఆ 25 కథలు మొత్తం తను చెప్పింది, ఆ 25 కథలు శివుడు పార్వతికి చెప్పినటువంటి ఆ 25 కథల్ని భేదాళుడు విక్రమార్కుడికి చెప్పి, శివుడు కూడాను ఏంటంటే ఏదో ఊరికినే ఒకళ్ళే వన్ సైడ్ మాట్లాడటమే కాకుండా పార్వతీదేవి విశ్లేషణ శక్తి ఎలా ఉందో తెలుసుకోవడానికి మామూలుగా చెప్తూ మధ్యలో అడుగుతారు కదా నీ అభిప్రాయం ఏంటి అని. అలా అడిగినప్పుడు ఆవిడ ఏదైతే ఆన్సర్స్ చెప్పిందో వాటిని తన దగ్గర పెట్టుకుని అలా మొత్తానికి ఇప్పుడు విక్రమార్కుడిని అదే క్వశ్చన్ వేసి ఆన్సర్ చెప్పగలిగితే ఎటు మాట్లాడతాడు, మౌనభంగం అనేది వ్రతభంగం అవుతుంది కాబట్టి మౌనానికి వెళ్ళిపోయి మళ్ళీ చెట్టెక్కుతాడు. కాదు అసలు ఆన్సర్ తెలిసి ఆ ఎందుకు మళ్ళీ చెట్టెక్కుతాడులే అని చెప్పి మళ్ళీ ఎవరు ఎక్కుతారులే మనం మళ్ళీ తీసుకురావాల్సిన అవసరం ఉందా అని చెప్పి కనుక కామ్గా ఉంటే ఆన్సర్ తెలిసి కూడా చెప్పకపోతే చచ్చిపోతాడు. ఈ విధంగా పైగా 64 కళల్లోనూ మంచి గ్రిప్ ఉంది కాబట్టి అందులో న్యాయశాస్త్రం కూడా ఒకటి కాబట్టి న్యాయబద్ధంగా ఏం చేస్తే ఏది కరెక్టు అనే విషయాల మీద విశ్లేషణ శక్తి ఎక్కువ కాబట్టి ఆన్సర్ చెప్పకుండా అయితే ఉండలేడు. మరి చూద్దాం మిగతా అన్ని కథల్లోనూ అసలు ఏ కథ టఫ్గా ఉండి తను అసలు ఆన్సర్ చెప్పగలిగాడా చెప్పలేకపోయాడా ఎండింగ్ ఏమైందనేది మరి తెలియాలి కదా. కాబట్టి వాటన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ ఒక్కొక్క కథ ఇప్పటి నుంచి నేను చెప్తూ ఉంటాను, దాని ఆన్సర్ మటుకు మీరు మై ఇన్ మీడియా ఫేస్బుక్ పేజ్లో కానీ ఆర్జే వెన్నెల ఫేస్బుక్ పేజ్లో కానీ పెట్టండి. అవ్వకపోతే నెక్స్ట్ వీక్ ఎటు నేను చెప్తాను. ఏమంటారు? అది ప్రస్తుతానికి వచ్చిన విరామం తీసుకుని ఫస్ట్ కథతో స్టార్ట్ చేస్తాను.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టేట్
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
పాటలతో పాటలతో తెలుగు భాషలోని తీయదనం చూపించే బాలగోకులం, చిన్నలకి సరదాల సంతోషం ఇస్తూ విజ్ఞానం అందించే జ్ఞానగోపురం. తెలుగే విరబూసే నేల పైన కథలే పనికేసి చిన్నారులైనా మన కళలు మన కథలు మనసున్న సంగతులు సిద్ధం చేసే నవలోకం.
ప్రతి మొదటి శనివారం ఉదయం 10:30 ఈఎస్టీ ప్రకారం
బాలగోకులం 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 మన బాలగోకులం 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 జ్ఞానగోపురం మన బాలగోకులం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలు వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
వినందరా పిల్లలు, బామ్మగారి ముచ్చట్లు. వేడివేడి అన్నంలో కొత్త ఆవకాయ ఇంత వెన్న వేసి కలిపినట్టు పాతకాలం నాటి బోలెడు విశేషాలు, వింతలు, చిట్కాలు, సామెతలు, పొడుపు కథలు మొత్తానికి అన్నీ కలిపి చక్కటి మంచి విందు భోజనం వినిపించేందుకు ఆర్జే సౌజన్య పాకాణి గారు బామగారి ముచ్చట్లు అనే కార్యక్రమంతో మీ ముందుకు ప్రతి బుధవారం, ప్రతి శనివారం సాయంత్రం 5 నుంచి 5:30 వరకు వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు. వినడానికి సిద్ధమేనా మరి మీరు?
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో కథ ఏంటి అని అంటే, విక్రమార్కుడు మామూలుగా ఎప్పట్లాగే చెట్టు మీద నుంచి భేతాళుడిని దింపి భుజాన వేసుకొని సన్యాసి దగ్గరికి ఎడబోతూ ఉంటే భేతాళుడు, రాజా నీకు నేను చెప్పాను ఆల్రెడీ, నువ్వు వేస్ట్, అసలు ఆయన ఏదో చెప్పాడు, నువ్వు మాట ఇచ్చావు కదా, నువ్వు నన్ను ప్రతిసారి తీసుకెళ్ళడం నీకు అసలు ఏమన్నా న్యాయంగా ఉందా? అనవసరంగా శ్రమ పడుతున్నావు, పోని. మనం ఏదైనా సరే ఒక శ్రమ పడుతున్నాము అని అంటే దానికి తగ్గ ప్రతిఫలం వస్తుందన్న నమ్మకమైనా ఉండాలి. లేదు, ఆ ప్రతిఫలం మనకి కంటికి ఎదురకుండా కనపడుతూ ఉంటే అదన్న ఒక విధానం కనీసం. నీకు ఆయాసమే తప్ప ఏమీ ఉండదు ఇందులో. హ్యాపీగా వెళ్ళి స్వర్ణసింహాసనం మీద కూర్చుని చక్రవర్తిలా, ఇప్పటి వరకు నువ్వేవైతే రాజ్యాలన్నింటినీ గెలిచి వాళ్ళ దగ్గర నుంచి స్వచ్ఛందంగా వాళ్లే కప్పాలు కడతామని చెప్పి మరీ ముందరికొచ్చి మరీ నీకు సరెండర్ అయిపోయిన రాజులందరినీ చూసుకోకుండా ఈ అర్ధరాత్రి ఈ శ్మశానంలో నాలాంటి ఒక పాడుబడిన శవాన్ని తీసుకుని అక్కడికి మోసుకెళ్తూ ఈ ప్రయాస నీకు అవసరమా చెప్పు. కానీ నిన్ను చూస్తే నువ్వు పెద్ద పట్టుదల గలవాడిగా ఉన్నావు, అసలు నువ్వు వినిపించుకున్నట్టుగా లేవు. కాబట్టి సరే, ఇంకా చేసేదే ఉంది. నువ్వు కానీ, నేను ఒక కథ చెప్తాను, దీని సమాధానం నువ్వు తెలిసి చెప్పకపోతే నీ తల 1000 ముక్కలు అవుతుంది అంటూ ఫస్ట్ కథ స్టార్ట్ చేస్తున్నాడు. ఒక రాజకుమారుడు తన స్నేహితుడైన మంత్రి కుమారుడు వీళ్ళిద్దరూ కలిసి వేటకు వెళుతూ ఒక రాజ్యంలో అందమైన ఒక కొలను, నది, చెరువు, తటాకం, ఇలా మీరు ఏ పేరు పెట్టుకున్నా పర్లేదు, ఒక వాటర్ బాడీ ఉంది, అక్కడికి చేరతారు. సాధారణంగా ఇదివరకు ఏంటంటే రాజు మంత్రి మంచి ఫ్రెండ్లీగా ఉంటారు. వాళ్ళిద్దరికి ఉన్న కాంపాటబిలిటీ వల్లే రాజ్యంలో సగం సమస్యలు పరిష్కారం అవుతాయి. వాళ్ళిద్దరికి కాంపాటబిలిటీ లేక లేదా ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం లేక కనుక ఉంటే ఆ రాజ్యం అస్సలు సుభిక్షంగా ఉండేది కాదు. అలాగే మరి వాళ్ళు అంత ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉన్నారు అని అంటే, ఎందుకంటే ఎప్పుడు కూడా మంత్రి తెలివితేటలే రాజ్యానికి ఒక మంచి చేసేటటువంటి విషయం. మంత్రి తెలివితేటలు, రాజు పరాక్రమం, ఈ రెండు చాలా అవసరం. సో వీళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉంటూ ప్రతిరోజు మాట్లాడుకుంటూ ఉంటారు కాబట్టి ఆ క్రమంలో ఇక నెక్స్ట్ వాళ్ళ పిల్లలు కాబట్టి మంత్రి కుమారుడు రాజకుమారుడు కూడా మరి ఇట్లాగే ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ప్రతిసారి ఇంటికి వచ్చి వెళుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు. ఎక్కడికైనా దేశాటనకి వెళ్ళాలన్నా కూడా మంత్రి ఏమో తన కొడుక్కి ఎప్పుడు ఎంత అలర్ట్గా ఉండాలి ఏమిటి అనే విషయాలు చెప్తూ ఉంటాడు. అలాగే రాజు తన కొడుక్కి ఎట్లాంటి సమస్య వచ్చినా ఎట్లా ఎదుర్కోవాలి, ఎంత పరాక్రమంగా ఉండాలనే విషయాన్ని చెప్తూ ఉంటాడు. సో వీళ్ళ రెండు క్వాలిటీస్ తోటి మళ్ళీ వీళ్ళిద్దరూ ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు కాబట్టి రేపొద్దున ఫ్యూచర్ జనరేషన్లో వీళ్ళిద్దరే పరిపాలించాలి కలిసి కాబట్టి అది బాగా పనికొస్తుందని వీళ్ళిద్దరిని బయటికి పంపించేవాళ్ళు. ఇదివరకు ఎక్కడికైనా వెళ్ళి రండి, కొంచెం ప్రపంచం తెలుస్తుంది అని. సో వాళ్ళిద్దరూ కలిసి అలా వెళుతూ ఉంటే ఒక మంచి అందమైన ఊరు, ఆ అంటే ఊరు అంటే రాజ్యము, ఆ రాజ్యంలో ఒక ఊరు, అక్కడ ఒక అందమైన మంచి కొలనుంది, అక్కడికి వెళ్ళారు. ఆ దేశపు రాజకుమారి ఆ నదిలో జలకాలాడుతూ రాకుమారుని చూసి ఇష్టపడుతుంది. చాలా రకాల సిగ్నల్స్ ద్వారా తన పేరు, ఊరు, తండ్రి పేరు ఇవన్నీ కూడా చెప్పి తనని సీక్రెట్గా కలుసుకోమని ఒక సందేశం ఇస్తుంది. తను చెప్పిన ప్రకారం ఆ రాజకుమారుడు తనని సీక్రెట్గా కలుసుకొని తన అంతఃపురంలోనే ఉంటాడు. కొన్ని రోజులు అయిన తర్వాత రాకుమారుడికి తను తన స్నేహితుడిని ఒంటరిగా వదిలి రాకుమారి మందిరంలో గడుపుతున్న విషయం గుర్తొచ్చి చాలా దిగులు పడతాడు. ఇదేంటిది, నేనేమో వాడికి నేను వస్తాను అని చెప్పాను, ఏదో ఊరికినే ఒకసారి వెళ్ళి కలిసి రావడమే కదా అని, నేనేమో ఇక్కడే ఉండిపోయాను, పాపం వాడు ఒక్కడు ఎంత బాధపడుతూ ఉంటాడు అని ఆ స్నేహితుల మధ్య ఉన్న ప్రేమాభిమానాలు చెప్తూ ఉంటాడు. అరే నేను పాపం వాడిని అనవసరంగా అక్కడ వదిలేసి వచ్చేసాను, ఏంటి ఇలా జరిగింది అని చెప్పి, ఎవరికి, ఆ రాకుమారికి. ఇది విన్న రాకుమారి కొంచెం జలస్ ఫీల్, జలస్ అని కాదు కానీ భరించలేకపోతుంది, ఏంటి వీళ్ళిద్దరి మధ్య ఇంత కాంపాటబిలిటీ అని చెప్పి భరించలేక రహస్యంగా పాయసంలో విషం కలిపి రాకుమారుడి చేతికిచ్చి అతని ఫ్రెండ్కి ఇమ్మని చెప్తుంది. అదే అంటే మంత్రి కొడుక్కి. తన కుతంత్రం తెలియని రాకుమారుడు అట్లాగే తీసుకెళ్ళి ఆ పాయసపు గిన్నెని స్నేహితుడికి ఇస్తాడు. కానీ చెప్పాగా మంత్రికి ఉండాల్సినవే ఇలాంటి క్వాలిటీస్, అంటే అడ్మినిస్ట్రేటివ్ క్వాలిటీస్లో టాప్లో ఉంటేనే రాజు కరెక్ట్గా ఉండగలడు. అందుకని ఆ తెలివైన మంత్రి కుమారుడు అందులో విషం కలిపి ఉంటారు అని తెలుసుకుని దారుణ పోతున్న ఒక కుక్కకి ఆ పాయసాన్ని తినిపిస్తాడు. అది తిని చచ్చిపోయిన కుక్కను చూసి ఇద్దరూ కోపంతో ఊగిపోతారు. ఎలాగైనా సరే రాకుమారికి బుద్ధి చెప్పాలని నిశ్చయించుకుని ఒక ప్లాన్ వేస్తారు. ఆ రాజకుమారి దగ్గరికి వెళ్ళి తను పాయసం ఇచ్చాను, అది తాగిన తన స్నేహితుడు చచ్చిపోయాడు అని చాలా బాధగా చెప్తాడు రాజకుమారుడు. సో పథకం ప్రకారం ఆ రాత్రి రాజకుమారి దగ్గర గడిపి వెళుతూ వెళుతూ తన మెడ కింద గోళ్లతో మూడు గాట్లు పడేలాగా గీసి ఆమె మెడలో ఉన్న ముత్యాలహారం కూడా దొంగతనం చేసి తీసుకెళ్ళిపోతాడు. నెక్స్ట్ రోజు రాజకుమారుడు, మంత్రి కుమారుడు ఇద్దరు ఒక యోగి అతని శిష్యుల్లాగా వేషాలు వేసుకుని అడవిలో శ్మశానం దగ్గర కూర్చుంటారు. శిష్యుడి వేషంలో ఉన్న రాజకుమారుడు తను దొంగతనం చేసిన ముత్యాలహారం చేతిలో పట్టుకుని రాజవీధుల్లో అమ్మడానికి తిరుగుతూ ఉంటాడు. ఆ సంగతి రాజుకి తెలిసి అతన్ని పిలిపిస్తాడు. ఈ ఏదైతే ఇప్పుడు తన చేతిలో ఉన్న హారం ఏదైతే ఉందో అది తన కూతురుది అని గుర్తుపట్టిన రాజు, నీకు ఈ హారం ఎక్కడిది అని అడుగుతాడు. మా గురువుగారిని అడగాలి అని యోగి వేషంలో ఉన్న మంత్రి కుమారుడి దగ్గరికి తీసుకెళ్తాడు రాజకుమారుడు. అప్పుడు ఆ మంత్రి కుమారుడు, అంటే ఆ గురువుగారి వేషంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి, ఒక అమ్మాయి రాత్రిపూట శ్మశానానికి వచ్చి సగం కాలిన శవాలని పీక్కు తింటూ కనిపించింది. ఎవరమ్మా నువ్వు అంటే తన పేరు పద్మావతి అని చెప్పి, ఈ సంగతి ఎవ్వరికి చెప్పద్దు అని నాకు ఈ ముత్యాలహారం ఇచ్చింది అని చెప్తాడు. ఆ ముత్యాలహారం ఇచ్చి భయంగా పారిపోయింది. నా చేతిలో త్రిశూలంతో తనను కొట్టబోతే మెడ మీద తగిలింది అంటూ ఒక కట్టు కథ లాంటిది ఒకటి బాగా పులిహార కలిపి చెప్పాడు మంత్రి కుమారుడు. రాజు టెన్షన్గా ఆ రాజమందిరానికి వెళ్ళి భార్యను పిలిచి కూతురు మెడ మీద గాట్లు ఏమైనా ఉన్నాయేమో చూడు అని అంటాడు. రాకుమారి తన రహస్య ప్రేమాయణం బయటపడ్డదన్న భయంతో వణికిపోతుంది. కూతురు చేసిన నేరానికి తాను న్యాయం చేసి స్వయంగా శిక్ష విధించలేను అన్న అనుమానంతో మంత్రిని న్యాయం చెప్పమని కోరతాడు రాజు. స్త్రీలకి మరణశిక్ష విధించడం కరెక్ట్ కాదు, కాబట్టి తనకి దేశ బహిష్కరణ ఒక్కటే కరెక్ట్ అయిన శిక్ష, దాన్ని విధించాలి అని చెప్తాడు మంత్రి. అలా రాజ్యం నుంచి వెళ్ళగొట్టబడ్డ రాకుమార్తెకి మధ్యదారిలో రాకుమారుడు కలిసి తనతో తన రాజ్యానికి తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకుంటాడు. కానీ కూతురు చేసిన ఈ ఘోర కృత్యానికి మనస్తాపం చెంది బాధపడి రాజు రాణి ఇద్దరు గుండె పగిలి చచ్చిపోతారు. ఇక్కడితో కథ చెప్పడం ఆపేశాడు భేతాళుడు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అనేది నేను ఈ విరామం తర్వాత చెప్తాను.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఏ చోట ఉన్నా భారతదేశ ఔన్నత్యాన్ని కొనియాడుతూ సృజనాత్మక సాహిత్యాన్ని, అనువాదాలు, సంగీతం, సినిమా, భక్తి, సైన్స్, హెల్త్, క్రీడలు, ముఖ్యమైన సమాచారాలపై చర్చలు, ముఖాముఖి ఇంటర్వ్యూలు, మంచి సంగతులు, ఇలా ఎన్నో విషయాలను మీకు అందిస్తూ మీ అనుదిన జీవితాల్లో బంధమయ్యే మా స్వరం స్వరమాలిక. స్వరమాలిక కార్యక్రమాలు మీరు వింటున్నారు ప్రతి శుక్ర శనివారాలు మధ్యాహ్నం 2:30 నుండి 3:30 వరకు. భారత కాలమాన ప్రకారం స్వరమాలిక కార్యక్రమాలను మీకందిస్తున్నది మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, భారతీయ స్వరం. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ శ్రీ సత్య గౌతమి. వింటూ ఉండండి స్వరమాలిక. ఎల్లప్పుడూ క్రొత్త విషయాలతో అమెరికా నుండి భారతీయ స్వరం.
1 మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. సో ఈ రాజు మంత్రి వీళ్ళిద్దరు వెళ్ళిన కథ అదంతా చెప్పిన తర్వాత భేతాళుడని అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అన్యాయంగా చెయ్యని తప్పుకి రాజు రాణి మరణిస్తారు కదా, మరి ఆ తప్పు ఎవరిది, ఆ పాపం ఎవరికి వస్తుంది అని అడుగుతాడు. అడిగి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అంటాడు. విక్రమార్కుడు దానికి ఆన్సర్ చెప్తాడు. ఏమని అంటే, రాజకుమారుడు, మంత్రికుమారుడు, రాకుమార్తె. వీళ్ళు ముగ్గురు వాళ్ళ వాళ్ళ వయస్సు ప్రభావం వల్ల, ఎమోషనల్ మూడ్ స్వింగ్ వల్ల అలా ప్రవర్తించారు. ఆ ఫలితంగా రాజు, రాణి మానవ సహజమైనటువంటి ఆ ఎమోషన్స్కి గురవుతారు. వేరిన్ సరైన విచారణ చేసి న్యాయం చేయవలసిన మంత్రి తన ధర్మాన్ని పాటించకుండా రాకుమార్తెకి సంజాయిషి ఇచ్చుకునే విధంగా, అంటే అట్లాంటి ఒక ఎక్స్ప్లెనేషన్, నేను ఎందుకు ఇందువల్ల తప్పు చేశాను అని కనీసం ఆ మాట్లాడే టైం కూడా ఇవ్వకుండా, జరిగిన విషయం అసలు ఏంటి, దాని పూర్వపరాలు అవేవి తెలుసుకోకుండా వన్ సైడెడ్గా, ఏకపక్షంగా తీర్పు చెప్పి శిక్షను నిర్ణయం చేసి ఆమెను రాజ్యం నుంచి వెళ్ళగొట్టేలా చేసి ఆమె తల్లిదండ్రుల మరణానికి కూడా కారకుడైనాడు. కాబట్టి వాళ్ళ మరణానికి సంబంధించిన దోషం మంత్రిది, ఆ పాపం అతనికి చెందుతుంది అని చెప్పి విక్రమార్కుడు చెప్తాడు. ఇలా చెప్పంగానే ఆ ఆన్సర్ కరెక్టే కాబట్టి, అంటే నోరు తెరిచి అసలు ముందు చెప్పాడే, ఒకటి మాట్లాడాడు కాబట్టి బేతాళుడు మళ్ళీ అప్పట్లాగే తిరిగి చెట్టెక్కాడు. విక్రమార్కుడు పట్టు వదలకుండా మళ్ళీ చెట్టు పైకెక్కి ఆ బేతాళుడిని భుజాన వేసుకుని మళ్ళీ నడవడం మొదలుపెట్టాడు. మళ్ళీ నడుస్తూ ఉంటే బేతాళుడు, ఓకే నీకు అసలు అలుపు అనేది లేనే లేదు నాకు అర్థమైంది, అలాగే మరి నాకు లేదు, సో మళ్ళీ ఇంకొక చెప్పనా అని చెప్పి స్టార్ట్ చేశాడు. బ్రహ్మచక్రం అనే ఊళ్ళో జటాగోపుడు అనే ఒక బ్రాహ్మడు ఉండేవాడు. ఆయనకి మృదుభాషిణి అని ఒక అందమైన కూతురుంది. అందానికి తగ్గట్టే మంచి లక్షణాలు కూడా ఉన్నాయి, సుగుణాల రాశి. మృదుభాషిణి అంటేనే తెలుస్తుంది, చాలా నెమ్మదిగా చక్కగా ఒక పద్ధతిగా మాట్లాడేటటువంటి మంచి మృదు స్వభావం గల మనిషి. అంత మంచి సుగుణాలున్న ఆ అమ్మాయి పెళ్ళిడికి వస్తుంది. తన గురించి తెలుసుకున్న ముగ్గురు బ్రాహ్మణ యువకులు తనను పెళ్లి చేసుకుందామని చెప్పి అనుకుంటారు. వాళ్ళల్లో మొదటివాడు జటాగోపుడు, అంటే తండ్రి, ఆ అమ్మాయి తండ్రి దగ్గరికి వెళ్ళి తన కోరిక చెప్తాడు. తను ఓకే అంటాడు. ఈలోగా రెండో అతను మృదుభాషిణి తల్లి దగ్గర నుంచి, తల్లి ఒకసారి మంచినీళ్ళు తెచ్చుకుందామని చెప్పి ఏటికెళ్తే ఆ ఏట్లో ఆవిడ నీళ్లు తీసుకొస్తూ ఉంటే అక్కడ దారిలో కలిసి ఆమె కాళ్ళ మీద పడి తన కూతుర్ని తనకిచ్చి వివాహం చేయమని బతిమలాడతాడు. సరే భర్త ఇంకెవరికో మాట ఇచ్చాడు అన్న విషయం తెలియని భార్య ఆ కుర్రాడికి సరే అని మాటిస్తుంది. ఇక మూడో కుర్రాడు ఆ అమ్మాయి అన్నయ్యని కలిసి ఇదే విధంగా బతిమలాడతాడు. అతని వినయము, నెమ్మత్తనము, విధేయత ఇవన్నీ చూసి ముగ్ధుడైన అన్నగారు కూడా ఓకే నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి తన కన్సెంట్ని చెప్తాడు. సో ముగ్గురు వే ఆఫ్ అప్రోచ్ వేరేమో, ఎయిమ్ ఒకటే కానీ వాళ్ళు అప్రోచ్ అయిన విధానం, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తానికి అడిగారు. ఒకళ్ళు తండ్రి, ఒకళ్ళు తల్లి, ఇంకొకళ్ళేమో అన్న. ఇలా ఒకే ఎయిమ్కి ముగ్గురు ఎవరిదో అని వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు. మనకు ఒకటి కావాలి అని అంటే చూడండి, మనం కూడాను ఇంట్లో ఒక్కోసారి కొన్నిటికి తండ్రిని అడుగుతారు తల్లి ఒప్పుకోదేమో అన్న భయంతో, ఒక్కోసారి కొన్ని తల్లిని అడుగుతారు తండ్రి ఖచ్చితంగా వద్దంటాడేమో అన్న భయంతో, తిడతాడన్న భయంతో, అలాగే కొన్ని తమ్ముడి చేతో, అన్న చేతో, అక్క చేతో, చెల్లెల చేతో అడిగిస్తారు. ఇలా ఏదో ఒక, అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక వే ఆఫ్ అప్రోచ్ ఉంటుంది, కావాల్సింది ఒకటే అయినా టైప్స్ ఆఫ్ అప్రోచ్. అలాగే ముగ్గురు ఎవరి ద్వారా అయితే క్లిక్ అవుతుందని వాళ్ళకు అనిపించిందో ఆ ముగ్గురు ఆ విధంగా మొత్తానికి ట్రై చేసుకుంటూ వచ్చారు. తీరా అందరూ ఆ విషయం డిస్కస్ చేసుకుందాము అని చెప్పి రాత్రిపూట మామూలుగా అందరూ కూర్చుంటారు కదా, కూర్చున్నప్పుడు ఏమండి ఇవాళ మీరు ఇదేంటి నన్ను మంచినీళ్ళు పట్టరమ్మన్నారా, ఏటిగట్టుకు వెళ్ళాను. వెళ్ళి వస్తూ ఉంటే పాపం ఒక అబ్బాయి ఎంత బుద్ధిమంతుడు అనుకున్నారు, ఈ కాలంలో కూడా చక్కగా కాళ్ళ మీద పడిపోయి సాష్టాంగ నమస్కారం చేసి నాకు మీ అమ్మాయి నచ్చింది, దయచేసి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి అని పద్ధతిగా నా దగ్గరికే వచ్చి అడిగాడు. అదే వేరే వాళ్ళైతే ఈ పాటికి పిల్ల దగ్గరికే వెళ్ళి వాళ్ళకే ప్రపోజల్స్ అవి ఇవి వచ్చేవి, కానీ చూసారు ఎంత పద్ధతి కలవాడో, నన్నే అడిగాడు, నాకు చాలా ముచ్చటేసింది, ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దామండి మన అమ్మాయి సుఖపడుతుంది అని వాళ్ళ ఆవిడ చెప్పింది. అండ్ సేమ్ ఇస్ ద కేస్ విత్ వాళ్ళ ఆయన. అదేం చూసావు? నా దగ్గరకు ఒక అతను వచ్చాడు, అసలు ఎంత మర్యాదస్తుడు అనుకున్నావు? చక్కగా ఇంటి పెద్ద కాబట్టి ముందు మిమ్మల్ని అడగాలి, పిల్లలదేముందండి అని చెప్పి చక్కగా వచ్చి నన్నే అడిగాడు. అది అసలు మర్యాద అంటే అని చెప్పి అతను అన్నాడు. నాన్న ఈ రెండు కాదు, అసలు మన చెల్లెలకి పర్ఫెక్ట్ మ్యాచ్ అన్న తగ్గటువంటి ఒకడు వచ్చాడు. అసలు మీరిద్దరూ ఒక జోడి అంటే ఒక ఈడు వాళ్ళు కాబట్టి మీ చెల్లెలకి ఏం కావాలన్నది నీకు తెలుస్తుంది. నాలో ఆ లక్షణాలు ఉన్నాయి అని నాకు అనిపిస్తోంది. నాకు మీ చెల్లెలంటే వల్లమాలిన ప్రేమ కూడా ఉంది. దయచేసి మీ చెల్లెల్ని నాకు ఇచ్చి పెళ్లి చేయడానికి నీ ఏమన్నా నీ కన్సెంట్ కనుక చెప్తే చాలా బాగుంటుంది అని చెప్పి అడిగాడు. అసలు మేమిద్దరం ఒక ఈడు వాళ్ళం కాబట్టి నాకు తెలుసు చెల్లెలకి ఎలాంటి వాడు కావాలనేది, ఈ పిల్లాడు పర్ఫెక్టు అని చెప్పి ఆ అబ్బాయి చెప్పాడు. మొత్తానికి ఇలా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ నేను ఆల్రెడీ మాట ఇచ్చేశాను కాబట్టి ఆ కుర్రాడికే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పి ఓ అసలు పట్టుబడుతూ ఉంటారు ముగ్గురు. ఎవరి వాదన వాళ్ళు వినిపించి నేను ఆల్రెడీ మాట ఇచ్చానంటే నేను ఆల్రెడీ మాట ఇచ్చానని చెప్పి ఓ అసలు పంతాలు పెరిగిపోతాయి. అందరూ ఆ విషయాన్ని గురించే డిస్కస్ చేస్తూ పట్టుపట్టి పంతాలు పెరిగిపోయి అసలు ఒక రేంజ్కి వెళ్ళిపోతుంది. హీటెడ్ ఆర్గ్యుమెంట్ లాగా అయిపోతుంది అన్నమాట ఇదంతా కూడాను. అయిపోయేసరికి ఇదంతా చూసిన మృదుభాషిణి టెన్షన్ వచ్చేస్తుంది తనకి. ఏంటి నా పెళ్ళి, నన్ను ఒక్కళ్ళు అడగలేదు, అటు నాన్నేమో వాడికి మాట ఇచ్చాడు, అమ్మేమో వీడికి మాట ఇచ్చింది, అన్నేమో ఇంకొకటికి మాట ఇచ్చాడు, నా గురించి ఎవరు పట్టించుకోరా, నాకెవరు ఇష్టం అనేది ఎవరు అడగరా అసలు అని చెప్పి బాధేసి టెన్షన్ వచ్చి ఆందోళన వచ్చేసి మొత్తానికి చచ్చిపోతుంది. ఆ టెన్షన్లో బీపీలో మొత్తానికి అందరూ ఏడుస్తూ ఉంటారు, దుఃఖంలో మునిగిపోయి ఆ శవాన్ని శ్మశానానికి తీసుకెళ్ళి దహనం చేస్తారు. ఆ సమయంలో ఈ అడిగిన ముగ్గురు అబ్బాయిలు కూడా అక్కడే ఉంటారు. వాళ్ళల్లో ఒకడు మృదుభాషిణి చితిలో నుంచి కొంత బూడిదని ఎముకల్ని తీసుకుని కాశీకి వెళ్ళి తన కోసం అన్నపూర్ణ విశ్వేశ్వరులను ప్రార్థిస్తూ ఉండిపోతాడు. రెండోవాడు వైరాగ్యంతో దేశాటనకి బయలుదేరతాడు. మూడోవాడు కంటికి మింటికి ఓ అసలు ఒకటే ఏడుపు ఏడుస్తూనే అక్కడే శ్మశానంలోనే ఉండిపోతాడు. మరి తర్వాత ఏం జరిగింది నేను చెప్తానుగా ఈ చిన్న విరామం తర్వాత.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్డ్.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మైండ్ మీడియా ఆడియో బుక్. అరే అసలే మైండ్ మీడియా టాక్ షోస్ ట్రెండీగా ఇన్ఫోటైన్మెంట్ తో అందరినీ అలరిస్తున్నాయి కదా, మరి మైండ్ మీడియాలో మీకు నచ్చిన షోస్ ని మిస్ అయ్యారా? నో ప్రాబ్లం, మీరు వినలేకపోయిన పాడ్కాస్ట్ లో అన్ని ఒకే చోట audioboom.com/channel/mindmedialo వినొచ్చు. నచ్చిన షోస్ ని మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటున్నారా? మరి అలాంటివి మళ్ళీ మళ్ళీ వినాలన్నా వినొచ్చు. సో జస్ట్ సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
తెలుపనా, ఎలా ఏం చేయాలి?
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో ముగ్గురు ఎవరైతే ఈ పిల్ల నేను పెళ్లి చేసుకుంటానంటే నేను పెళ్లి చేసుకుంటానని ఓ అసలు కాంపిటీషన్లో అందరి దగ్గర మాట తీసుకున్నారో, వాళ్ళందరూనేమో పట్టుబట్టి నేను మాట ఇచ్చిన వాడికే పెళ్లి చేయాలని ఎప్పుడైతే బాధలు ఆడుకుంటున్నారో, ఆ టెన్షన్ తట్టుకోలేక మృదు భాషని పాపం చనిపోతుంది. ఆ చనిపోయిన తర్వాత శ్మశానంలో ముగ్గురు అంటే ఆ దహన సంస్కారాలకు వీళ్ళు ముగ్గురు కూడా వస్తారు. ఒక అతను ఫస్ట్ వాడేమో ఒకడేమో ఈ బూడిదను ఎముకలు తీసుకెళ్ళి అన్నపూర్ణ కాశీకెళ్ళి అక్కడ కలిపేసి అక్కడ ప్రార్థిస్తూ ఉండిపోతాడు. రెండో వాడేమో అరే నాయన ఇష్టపడ్డ అమ్మ చచ్చిపోయింది అని వైరాగ్యంతో దేశాటనకు బయలుదేరతాడు. మూడో వాడు ఏడుస్తూనే అక్కడ శ్మశానంలోనే ఉండిపోతాడు. ఈ దేశాటనకు బయలుదేరిన ఆ అబ్బాయి ఒక ఊరికి వెళ్తాడు. అక్కడ ఒకళ్ళ ఇంట్లో ఏదో నిలువనీడ కొంచెం ఆశ్రయం కోరతాడు. అక్కడ స్నానం చేసి చెట్టు కింద కూర్చున్న అతడికి వంటగదిలో తల్లి వంట చేస్తున్న టైంలో తనకి అడ్డం వచ్చి విసిగిస్తున్న పసిబిడ్డ కనిపిస్తాడు. పనికి అడ్డం వచ్చి గిన్నెలు పడేస్తూ తల్లి కుచ్చిళ్ళు లాగుతూ గోల గోల చేస్తున్న ఆ పిల్లాడితో విసిగెత్తిన తల్లి ఎత్తి మండుతున్న పొయ్యిలో పడేస్తుంది. పిల్లవాడు క్షణంలో బూడిదైపోతాడు. అది చూసిన ఆ అబ్బాయి కోపం తట్టుకోలేక తల్లిని నానా విపరీతమైన తిట్లు తిడతాడు. తల్లి అతన్ని ఓదార్చి పొయ్యిలో నుంచి బూడిద కుప్ప ఎముకలు బయటకు తీసి నీళ్లతో సంప్రోక్షించి మృత సంజీవని మంత్రంతో పిల్లవాడిని బ్రతికిస్తుంది. అది చూసిన యువకుడు సంతోషంతో తనకు కూడా ఆ మంత్రం నేర్పించు అని అంటాడు. ఆ ఇల్లాలు సరే అని చెప్పి అతనికి అతిథి సత్కారాలు చేసి కడుపు నిండా భోజనం పెట్టి ఆ మంత్రాన్ని ఉపదేశిస్తుంది. అట్లా మంత్రోపదేశం చేసుకొని అతను మంత్రవాదిగా పేరు పొందాడు. చాలా ఆనందంగా మృదు భాషిణిని దహనం చేసి చేసిన శ్మశానానికి వెళ్ళి అక్కడ చూస్తాడు, చేరుకుంటాడు. అక్కడ బూడిద ఎముకలు ఏం కనిపించవు. అవన్నీ కాశీకి తీసుకెళ్లిన ఫస్ట్ ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను కొన్ని గంగలో కలిపి కొన్ని పట్టుకొని తిరిగి వస్తాడు. మంత్రవాది చెప్పిన విషయం తెలుసుకుని ఆ మిగిలిన అస్థికలని ఆ భస్మాన్ని రెండింటినీ ఇస్తాడు. మంత్రవాదిని వాటిని కుప్పగా పోసి ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తూ నీళ్లు చల్లగానే మృదు భాషని మళ్ళీ బ్రతికొస్తుంది. ఈ సంగతి ఊరు ఊరంతా తెలిసిపోయి అందరూ చేరతారు. అప్పుడు మళ్ళీ మొదటికి వస్తుంది కథ. ఈ పిల్ల నాదంటే నాదని ముగ్గురు తగాదా మొదలు పెడతారు. అందరికీ అయోమయం. ఆమె ఎవరికి భార్యగా ఉండాలో తెలియక అందరూ అయోమయపడతారు. సో ఇప్పుడు విక్రమార్కుడికి క్వశ్చన్. క్వశ్చన్ ఏంటో మీకు ఈపాటికి అర్థమై ఉంటుందిగా. ఎవరు పెళ్లి చేసుకోవాలి, మృదు భాషణికి తగిన వరుడు ఎవరు? అటు ఎముకలు కాశీలో కొన్ని కలిపి మిగతా కొన్ని తీసుకొచ్చినటువంటి అతందా, లేదు మంత్రం చదివి బ్రతికించిన అతందా, లేదు శ్మశానంలోనే కూర్చుని ఏడుస్తూ ఉండిపోయినటువంటి వ్యక్తిదా. ముగ్గురిలో ఎవరు మృదుభాషిణిని పెళ్లి చేసుకోవడానికి అర్హులు అని విక్రమార్కుడిని క్వశ్చన్ అడుగుతాడు. దానికి విక్రమార్కుడు చెప్పిన ఆన్సర్ ఏంటి అనేది మీరు ఆలోచించి మై ఇన్ మీడియాలో పెట్టండి, ఫేస్బుక్ పేజ్లో. లేదు అంటే ఆర్జే వెన్నెల ఫేస్బుక్ పేజ్లో అయినా పెట్టచ్చు. ఇవేవి కాదు అంటారా, నెక్స్ట్ వీక్ నేను దీనికి ఆన్సర్ ఎటు చెప్తాను. అప్పటిదాకా సెలవు. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్. సోమవారం రోజు మళ్ళీ మనం మన రెగ్యులర్ ఫార్మాట్లో ఏవైనా అప్పటి ట్రెండింగ్ ఇష్యూస్ గురించి ఎటు మాట్లాడుకుంటాం. నెక్స్ట్ శనివారం మటుకు నేను మీకు దీని ఆన్సర్తో పాటు మరికొన్ని కథల్ని కూడా చెప్తాను. బాగున్నాయిగా విక్రమార్క కథలు? మీ సలహాలు, సూచనలు, ఇంకా ఎలాంటి ఒక నచ్చని విషయాలు, నచ్చిన విషయాలు అన్నీ కూడాను మీరు నాతో పంచుకుంటూ ఉండండి. ఇలాగే మన ప్రయాణాన్ని కంటిన్యూ చేద్దాం. అంతవరకు సెలవు.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం. May 12, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.